ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి అలాగే సిఐ మహేష్ గారికి బృందానికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక మూలవాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని ఒక సందేశంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 37:4 భాగాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మరొకమారు చదువుతా ఉన్నానండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆత్మ సహాయం కొరకు ప్రభు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. సర్వాధికారి, నీకు వందనాలు. ప్రభా, ఈ యొక్క ఉదయ కాలమే నీ పాదాలు పట్టుకోవడానికి తండ్రి, నీ పాద సన్నిధిలో కూర్చోడానికి, నిన్ను స్తుతించడానికి, నీ జీవం కలిగిన మాటలు వినడానికి ప్రభా, నాకును మాకును మా అందరికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నాయన, ఈ ప్లాట్ఫర్మ్ను బట్టి దేవాన్ని స్తుతిస్తూ ప్రభా, వాక్యం మీది బిడ్డలు మీ వారు బోధించే మా మంచి బోధకుడు నీవు నాయన, వాక్యమై ఉన్న దేవా మీరు నాయన, నీ సిలువ చాట నన్ను మరుగుపరిచి ప్రభా, నీ బిడ్డలతో నాతోను మా అందరితోనూ ప్రభా సుటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి దేవా ఆత్మీయతలోను ప్రభా మమ్మల్ని బలపరచమని, సంధించమని, సరిచేయమని, మా యొక్క హృదయాలను తెప్పరిల చేయమని ప్రభా, మా ఆత్మీయ జీవితములు స్థిరపరిచి బలపరిచి ఉజ్జీవంతో ముందు కొనసాగడానికి ప్రభా, ఈ లోకములోన తండ్రి నీ సాక్షులుగా నీ సువాసన వెదజల్లుతూ నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను భాగ్యాన్ని దయచేయమని, సమస్త మహిమ మీరు పొందమని, వట్టిదాని మట్టిదాని బలహీనురాలు నేను పాపిన ఒప్పుకుంటూ నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచమని, నీ ఆత్మతో నింపి అభిషేకించమని, ప్రభా నీ సిలువ చాటను మరుగు చేయమని, నా నోటిని బోరగా చేసుకుని ప్రభా నీ యొక్క నామఘనత కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు నన్ను నిలబెట్టుకుని వాడుకుని మహిమ మీరు పొందుమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకమారు చేరువచ్చిన ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మంచిదండి, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తన జీవితంలో అంటా ఉన్నటువంటి మాటలు, దేవుని బట్టి, ప్రభువును బట్టి, మనం ఆరాధిస్తున్నటువంటి దైవాన్ని బట్టి సంతోషించాలి, అప్పుడు మన హృదయ వాంఛలు తీర్చును అని ఆయన అనుభవంలో నుంచి ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఒక పేజీని గనక మనం వెనక్కి తిప్పితే 34:1-2 కూడా మనం చదువుకొని ముందుకు వెళ్దాం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరుచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, ఆయన యందు అతిశయిస్తూ, ఆయన బట్టి ఘనపరుస్తూ, ఇక్కడ దేవుణ్ణి బట్టి మాత్రమే సంతోషిస్తున్నానని తన సాక్ష్యాన్ని ఇక్కడ వెల్లడి చేస్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ యొక్క అంతకాలంలో అపాయకరమైనటువంటి దుర్దినాల్లో ఉంటున్నటువంటి మనము, లోకంలో ఉన్నటువంటి మనము, దేవుడు ఇంకా మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంచి ఆయన కృపను మేడల చూపించి మరొక నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేశాడు. మన ముందు ఎంతో ప్రయాణమున్నది. అంత మాత్రమే కాదు గాని మనకు ఒక గురుంది, ఒక గమ్యముంది, దాన్ని మనము చేరుకోవాలి. అయితే అది మామూలు విషయం కాదు, అదంత సులువైనటువంటి పని కాదు. మన ముందున్నటువంటి ప్రయాణాన్ని మనము అధిగమించాలి అంటే, ఆ ప్రయాణంలో మనం ముందుకు కొనసాగాలి అంటే, ఖచ్చితంగా లోకంలో ఉన్న వాటిని బట్టి కాక దేవుణ్ణి బట్టి కేవలము సంతోషించగలిగితే, ఆనందించగలిగితే, దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే, ఖచ్చితంగా గురిని, గమ్యాన్ని మనము చేరుకోగలుగుతాం. కీర్తనకారుడు వలె ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది, కొంతమందికి తిండికి ప్రాముఖ్యతనిచ్చి చక్కటి ఆహార వస్త్రాలను బట్టి, ఆహారాన్ని బట్టి సంతోషిస్తారు. మరి కొంతమంది వారికి కలిగినటువంటి వెండి బంగారాలను బట్టి సంతోషిస్తారు. వారికి కలిగిన ధనధాన్యాలను బట్టి సంతోషిస్తారు. వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టి, శక్తిని బట్టి, అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, వారి చదువును బట్టి, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి, లోకములో ఎంతైతే ధనగణతలున్నాయో, లోకములో ఏవైతే అవసరం అనుకుంటున్నారో అవి ఉంటే ఖచ్చితంగా వాటిని బట్టి ఎవరు సంతోషించని వారు ఉండరు. మనిషికి ఒకలాగా ఒకరు ఒకదాన్ని బట్టి సంతోషిస్తారు, మరొకరు మరొక దాన్ని బట్టి సంతోషిస్తారు. ఒకరు మాత్రం ఖచ్చితంగా డబ్బును బట్టి, మరొకరు తిండిని బట్టి, మరొకరు లోక సంబంధమైన అందాన్ని బట్టి ఖచ్చితంగా ఈ మూడింటిని బట్టి మాత్రము సంతోషిస్తారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేన్ని బట్టి సంతోషించాలి అనేది ఈ దినాన లేఖనపు వెలుగులో కొన్ని విషయాలను చూసి మనం ముందుకు సాగుదామండి. దావీదు మహారాజు చెప్పినట్లుగా దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాను అంటున్నాడు, మీరు కూడా సంతోషించండి అంటాడు. ఆయన కీర్తనల గ్రంథము 119వ అధ్యాయాన్ని మనం తెరిచి మన ముందు ఉంచుకుంటే అక్కడ చాలా విషయాలు, ఆయన దేన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాడు, దేన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాడు. ఆయన రాజు, ఆయనకి రాజ్యం ఉంది, ఆయనకు అధికారం ఉంది, ఆయనకి సింహాసనం ఉంది, ఆయనకు సైన్యం ఉంది, అన్ని ఉన్నాయి, లోకంలో ఏది తక్కువ లేదు. అన్ని విధాలుగా దేవుడు దావీదును దీవించాడు, ఆశ్రవదించాడు, గొప్ప చేశాడు. కానీ దావీదు వాటిని బట్టి సంతోషించట్లేదు. ఒక మాట మనం చదవాలండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచన భాగాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు అంటూ కీర్తనకారుడు దేవుణ్ణి బట్టి సంతోషిస్తా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి ప్రభా, అయినా నాకు అవి అవసరం లేదయ్యా, ఎందుకంటే నీవు నాకుండగా నాకు ఈ అవసరం లేదు. నువ్వు నాకు కావాలి ప్రభా, నీలో ఆనందం నాకు కావాలి ప్రభా, నీ సంతోషం నాకు కావాలి ప్రభా అంటూ దేవుణ్ణి బట్టి సంతోషిస్తా ఉన్నాడు, దేవుణ్ణి బట్టి ఆనందిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఒక్కొక్కసారి 119వ కీర్తనను కూడా మనం వెళితే ఒక మాట 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 14వ వచనము. నీ శాసనములను బట్టి నేను సంతోషించుచున్నాను. రాజు కదండి, ఎంతో సమయము లోకంలో ఖర్చు చేసుకోవచ్చు, లోకంలో ఆనందించవచ్చు, లోకంలో సంతోషించవచ్చు, లోకాన్ని బట్టి అతిశయించవచ్చు, తనకున్న దాన్ని బట్టి అతిశయించవచ్చు. కానీ లోకాన్ని బట్టి సంతోషించట్లే, లోకంలో కలగజేసిన వాటిని బట్టి సంతోషించట్లేదు. కానీ ఆయన దేని బట్టి సంతోషిస్తున్నాడట? దేవుడు ఇచ్చినటువంటి శాసన మార్గములను బట్టి సంతోషిస్తా ఉన్నాడట. ఎంత గొప్ప సంగతి అండి. అలాగే 16వ వచనం కూడా మనం చదివితే, నీ కట్టడలను బట్టి నేను హర్షించదును. అంటే నీ కట్టడలను, నీ శాసనాలను బట్టి ప్రభువా నేను సంతోషిస్తా ఉన్నానంటున్నాడు. పేజీ తిప్పితే 24వ వచనంలో, నీ శాసనములు నాకు సంతోషకరములు అంటున్నాడు. 31వ వచనం చదివితే, యెహోవా నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను. ఏమంటే ఎప్పుడు ఒక వ్యక్తిని మనం హత్తుకోగలుగుతాం? ఆ వ్యక్తిని బట్టి నువ్వు సంతోషించినప్పుడే, ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఆనందించినప్పుడే, ఆ వ్యక్తిని బట్టి నువ్వు హర్షించినప్పుడు మాత్రమే అతన్ని హత్తుకోగలుగుతావు. అలానే దేవుణ్ణి బట్టి, ఆయన శాసనాలను బట్టి, ఆయన ఉపదేశాన్ని బట్టి, ఆయన మార్గాలను బట్టి దావీదు మహారాజట దేవుణ్ణి బట్టి సంతోషిస్తా ఉన్నాడట. ఇంకొక మాట చదివితే 35వ వచనంలో, నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. 70వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. 77వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము. 129వ వచనం, నీ శాసనములు ఆశ్చర్యములు కావులని నీటి వాటిని గైకొనుచున్న. 127 అండి 127, బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. అంటే లోకంలో ఉన్న వెండి బంగారాల కంటే, ధనధాన్యాల కంటే కూడా కేవలం దేవుని ఆజ్ఞలే ఆయనకు ప్రియంగా ఉన్నాయట. అందుకే దేవుణ్ణి బట్టి సంతోషిస్తా ఉన్నాడు. ఒక మరు 162వ వచనం కూడా మనం చదివితే, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. లాస్ట్గా 174వ వచనం చదువుతా ఉన్నానండి. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. ఈ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం దరిదాపు ఒక 10 వచనాలు మనం చదువుకున్నామండి. ఆ 10 వచనాలు కూడా దావీదు మహారాజు దేన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాడో, దేన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాడో మనం చూసాం. ఆయన లోకములో వాటిని, దేవుడు కలగజేసిన వాటిని, ఆయనకున్న వాటిని, ఆయనకు నచ్చిన వాటిని, ఆయన పొందుకున్న వాటిని బట్టి ఎక్కడ కూడా నేను సంతోషిస్తున్నానని చెప్పబడలేదు. కానీ ప్రభువా నిన్ను బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను, నీ వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను, నీ శాసనాలను బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను, నీవు నాకు ఇచ్చిన మార్గాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను, నీవు నాకు కలగజేసినటువంటి ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభు అంటూ ఎంతగా దేవుని గొప్ప చేస్తా ఉన్నాడో, ఎంతగా దేవుని ఆరాధిస్తా ఉన్నాడో, ఎంతగా దేవుని స్తుతిస్తా ఉన్నాడో, ఎంతగా దేవుని కీర్తిస్తా ఉన్నాడో మనము చూస్తా ఉన్నాం. మనం చదివినటువంటి 134వ కీర్తనలో ఆయన అంటాడు, నిత్యము నిత్యము నిత్యం అంటే ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి సమయంలో కూడా కీర్తనకారుడు దేవుణ్ణి బట్టి సంతోషిస్తానే ఉన్నాడు. ఎందుకయ్యా నీకంత సంతోషము, ఎందుకయ్యా నీకంత ఆనందము, ఎందుకు ఇంతగా నువ్వు దేవుని స్తుతిస్తా ఉన్నావు, ఎందుకు ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇంతగా ఆయన ఘనపరుస్తా ఉన్నావు, ఏంటి నీకు కలిగినది అంటే ఆయన కొన్ని మాటలు చెప్పగలడండి. ఒక 34వ కీర్తన ఒకసారి తెరిచిపెట్టుకుంటే కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు కొనసాగుతాను ఈ అంశంలో. 34వ కీర్తన మనము ఒకసారి తెరిచిపెట్టుకుంటే అందులో ఒక మాట ఉందండి, 4వ వచనం 2వ భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు రాజు నిజంగా సింహాసనం ఎక్కలేదు, కేవలము రాజుకు సౌలు రాజుకు 1000, దావీదు రాజుకు 10,000 అని అక్కడ స్త్రీలు ఎప్పుడైతే గొల్యాతును యుద్ధంలో హతమార్చాడో, దేవుని సహాయం వల్ల విజయాన్ని పొందుకున్నాడో, అక్కడ స్త్రీలు చేసినటువంటి గాన ప్రతీకారాలను బట్టి మనసులో ఉంచుకొని ఆ యొక్క సౌలు రాజు విషపు చూపిన వాడై దావీదును తరమడం ప్రారంభించాడు. దావీదును చంపడానికి వెతుకుతా ఉన్నాడు. తన జీవితంలో ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ ఆనందము లేదు. ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా అరణ్యాల్లో బరి మరి పరుగెత్తుతా ఉన్నాడు. ఒక పక్కన కడుపున పుట్టిన కుమారుడే అధికారము కోసం సింహాసనము కోసము తరుముతా ఉన్నాడు, ఒక పక్క సౌలరాజు తరుముతా ఉన్నాడు. అయినా సరే ఆయన అంటా ఉన్నటువంటి మాటలు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించెను, అందుకే నేను దేవుణ్ణి బట్టి సంతోషిస్తా ఉన్నానంటాడు. ఇంకా 2వ మాటను మనం చదివితే 6వ వచనం 2వ భాగంలో 34వ కీర్తన 6వ వచనం 2వ భాగంలో అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఒకటి, దావీదు జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడంటే కలిగిన భయములన్నిటిలో తప్పించిన దేవుడుగా ఉన్నాడు. 2, అతన్ని రక్షించిన దేవుడుగా ఉన్నాడు. 3వదిగా, దావీదును విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఒకసారి మనము 91వ కీర్తన మనం చదివినా, అలాగే 107వ కీర్తన చదివినా అక్కడ కొన్ని మాటలు కనిపిస్తా ఉంటాయి. దేవా, నువ్వు నన్ను తప్పించావు, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను కాపాడావు, నన్ను నువ్వు బ్రతికించావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు అని కీర్తనకారుడు తన కీర్తన గ్రంథములన్నీ కూడా ఈ మాటలు చెప్పి ప్రభువును స్తుతిస్తా ఉంటాడు, దేవుణ్ణి ఘనపరుస్తా ఉంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాడు. అంటే దావీదు జీవితంలో దేవుడు ఎలా దేవుణ్ణి ఎలా చూశాడు అనంటే, తప్పించే దేవుడుగా, విడిపించిన దేవుడుగా, రక్షించిన దేవుడుగా, కాపాడినటువంటి దేవుడిగా, నడిపించే దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా, బ్రతికించే దేవుడుగా, క్షమించే దేవుడుగా, ఆయన కలిగిన వేదనను బట్టి, కలిగిన భయాలను బట్టి, కలిగిన దుఃఖాలను బట్టి ప్రతిసారి ప్రభు పాదాలు పట్టుకుని మొరపెట్టినప్పుడు ఆలకించే దేవుడిగా దావీదు జీవితంలో దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇన్ని విధాలుగా దేవుడు నన్ను ఉంచగా నేను బ్రతికి బట్ట కట్టాను, అందుకే నేను యెహోవాను బట్టి సంతోషిస్తాను. ఆయన నాకు కలగజేసినటువంటి ప్రతి ఈవిని బట్టి, ప్రతి సదుపాయాన్ని బట్టి, ప్రతి కలిమిని బట్టి, లోక సంబంధమైన ప్రతి అవసరతను బట్టి, అన్నిటిని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను అంటూ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిజమేనండి, మన జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పటి వరకు పోయిన 2024వ సంవత్సరమే కాకపోవచ్చు, గతించినటువంటి సంవత్సరాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని దావీదు జీవితంలో దేవుడు ఏ రీతిగా తప్పించిన దేవుడుగా ఉన్నాడో, విడిపించిన దేవుడుగా ఉన్నాడో, రక్షించిన దేవుడుగా ఉన్నాడో, ఇలా మన జీవితాల్లో కూడా ఎన్నో అగ్నిగుండాలంటి శ్రమలు, ఎన్నో సింహాల నోళ్లలాంటి శోధనలు, లోక పాపము నుంచి సాతాన్ నుంచి విడిపించినటువంటి, రక్షించి కాపాడి దేవుడుగా, సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించిన దేవుడుగా, మనకు మన మీద దృష్టించి మనల్ని నడిపించి నడవవలసిన మార్గములో నడిపించే దేవుడుగా, ఎన్నో సమస్యలు అనారోగ్య పరిస్థితులు మనల్ని వెంటాడినప్పుడు దేవుడు తన దక్షిణ హస్తము చాచి తన రక్త ప్రోక్షణ మనపైన జరిగించి తన పొందిన గాయాల చేత మనల్ని స్వస్థపరిచిన దేవుడుగా. అంత మాత్రమే కాదు, డాక్టర్లు చేతి వద్దలు వేసినప్పుడు, ఇంకా మా వల్ల కాదు తీసుకొని వెళ్లిపోండి అన్నప్పుడు, బ్రతికే సిచ్యువేషన్స్ లేనప్పుడు దేవుడు తన ఊపిరి చేత, తన కృప చేత మనల్ని బ్రతికించి, అలాగే అంత మాత్రమే కాదు గాని సంవత్సరాలన్నిటిలో, గతించిన సంవత్సరాలన్నిటిలో ఎన్నోసార్లు తప్పిపోయాం, ఎన్నోసార్లు జారిపోయాం, ఎన్నోసార్లు దేవునికి అవిధేయత చూపించాం, దేవునికి కోపాన్ని పుట్టించాం, దేవునికి సంతాపాన్ని పుట్టించాం, చెయ్యమన్నవి కాక చెయ్యరాని కార్యాలు చేస్తూ వచ్చాం, మన సొంత చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చాం, దేవుని ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి మన ఇష్టాయిష్టాలను నెరవేర్చుకుంటూ వచ్చాం. అయినా సరే ఎన్నోసార్లు దేవునికి మనము సంతోషింప చెయ్యకపోయినా ఆయన మనల్ని క్షమించాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మన కుటుంబంలో మన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మనం చెప్పిన మాట వినకపోతే ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, మూడు సార్లు చెప్తాం, మా అంట ఒక 10 సార్లు చెప్తాం, తర్వాత వాన్ని తిడతాం, వాన్ని కొడతాం, ఒక్కోసారి వాన్ని పక్కన పెట్టేస్తాం, వాన్ని మనం అసహించుకుంటా ఉంటాం, వాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేం, మనస్ఫూర్తిగా దగ్గర తీసుకోలేం, ఒకలాంటి ఫీలింగ్ ఉంటది. మరి అలా ఒకవేళ ఆ బిడ్డ స్థితిలో మనముండి మన స్థితిలో దేవుడుంటే మనము క్షమించబడే వాళ్ళమైనా? ఆయన ఎప్పుడు కూడా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. మన పాపాలనట ఆయన వీపు వెనక పారవేసుకున్నాడట, మన పాపాలనట మన దోషాలనట సముద్ర దిగంతముల వేశాడట. నిజమే, ఎంత గొప్ప దేవుడండి! మన పాపాలను మన అవిధేయతను బట్టి చూస్తే, లెక్క చూస్తే, లెక్క తూస్తే మనం బ్రతికి బట్టకట్టే ఛాన్స్ లేదు. దేవుడు ఇంకెన్నిసార్లు నిన్ను క్షమించాలా అని అనంటే మనం ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. కానీ ప్రభువు ఆయన క్షమించిన దేవుడుగా మన జీవితాల్లో ఉంటూ వస్తా ఉన్నాడు. అందుకే అందును బట్టి దేవుని మనము సంతోషించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. అలాగే భక్తుల జీవితంలో చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథములు రాయబడిన భక్తులే కావచ్చు, అలాగే మిషనరీల జీవితాలను చూసినా లేదా మిషనరీ సైంటిస్ట్ జీవితాల్లో చూసినా ఆయన వైపు చూస్తూ ఆయనలో కొనసాగిన ప్రతి భక్తుని జీవితాల్లో చూసినా వారిని కదిపినా ఏముంటదంటే వారు లోకాన్ని బట్టి సంతోషించలే, వారికి కలిగిన దాన్ని బట్టి సంతోషించలే, అలా అని వాళ్ళకు అది లేదు ఇది లేదని విచారము వ్యక్తపరచలే, వాళ్ళు అవిశ్వాసానికి లోనవ్వలే, వారు దేవునికి దూరం అవ్వలే. ఉన్నా లేకపోయినా దేవుణ్ణి బట్టి సంతోషిస్తూనే ముందుకు వారికి ఏర్పరచబడినటువంటి మార్గంలో దేవుని మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు, ఒక మాదిరిని మనకి ఇచ్చిపోయారు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే విలియం కేరీ మనందరికీ తెలుసండి. మనం కల్లారా మనము వెళ్లి చూసొచ్చాం ఆయన స్థాపించినటువంటి ఆ బైబుల్ కళాశాల, గ్రంథాలయము, ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన చేసిన సేవ, అవన్నీ చూసొచ్చాం. ఆయన లోకంలో ఏముందని సంతోషించాడండి? ఏమీ లేదు. వచ్చాడు దేవుని మాట పట్టుకొని, దేవుని పిలుపు పట్టుకొని, కుమారుడు చనిపోయాడు, భార్య పిచ్చిదే చనిపోయింది, తన ప్రింటింగ్ మిషన్ కాలిపోయింది, ఇంకా సోర్సెస్ లేదు, ఇక ఆధారము లేదు, ఇక ఆశలు లేవు. అయినా సరే ఆయన కలవరపడలే, ఆయన అవిశ్వాసిగా మారిపోలే, దేవుణ్ణి విడిచిపెట్టలే, దేవుణ్ణి పట్టుకుని ఆయన్ని బట్టి సంతోషించాడు. ఇవన్నీ పోయినా దేవుణ్ణి వైపు చూస్తూ దేవుణ్ణి బట్టి సంతోషించాడు కనుకనే మరల బ్యాక్ వెళ్ళిపోలేదు. ఆయన చెయ్యాల్సిన పని చేసి ముగించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఎలా అంటే కేవలము దేవుణ్ణి బట్టి సంతోషించాడు కాబట్టి ఆయన అలా చెయ్యగలిగాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇకపోతే మనము ఒక మాట మనం చదవాలి. హబ్బకుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము, హబ్బకుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 17, 18 వచనాలు, 19 వచనాలు చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూసారండి, ఆయనకేమీ లేవు. అంజూరపు చెట్లు నాటాడట, ద్రాక్ష చెట్లు వేశాడట, ఒలీవ చెట్లు నాటాడట, కాని ఏవి అవి పూయలే, ఫలించలే, కాపుకు రాలేదు. పశువులు కొన్నాడు, సాలలో ఉంచాడు, కానీ అవి కూడా ఈనలే, ఫలించలే. అయినా సరే అంటున్నాడు వాటి వైపు చూడట్లే, అవి పూయకపోయినా పర్వాలేదు, ఆ చెట్లు కాపు కాయకపోయినా పర్వాలేదు, ప్రభువా నువ్వు నాకుంటే చాలు, నేను నీయందు ఆనందిస్తాను, నీయందు నేను సంతోషిస్తాను అంటూ ఎంత సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో చూస్తే చాలా మంది ఉన్న దేవుడు 99 ఆశీర్వాదాలు కలగజేస్తాడు, ఆ 99 ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి సంతోషించక జరగని ఒక్కదాన్ని బట్టి దాన్ని పట్టుకుని అలాడుతూ ఉంటారు. ప్రభువా నాకు అది జరగలేదు కదా, నాకు అది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు అని ఇంకా విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు, ఆందోళన చెందుతా ఉంటారు, బాధపడతా ఉంటారు, విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభా నువ్వు నాకేమీ లేకపోయినా పర్వాలేదు ప్రభా, నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నీ అందు నేను ఆనందిస్తాను ప్రభా అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఈ ఉదయకాలం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. నీ నా జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో విలాసవంతమైనటువంటి జీవితాలు దేవుడు మనకిస్తా ఉండగా, ఇంకా ఏ ఒక్కటో అరనో లోటుగా ఉంటే దాన్ని బట్టి ఇంకా దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో మనం ఉంటా ఉన్నామా? ప్రభును బట్టి ఆనందించలేనటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నామా? ఒకసారి హబక్కూకు భక్తుని బట్టి మనము జ్ఞానోదయం కలగజేసుకుందాం. మరొక భక్తుని మనం చూస్తే యోబు గ్రంథానికి వెళ్తే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. యోబుకు ఊజు దేశంలో అతనంత గొప్పవాడు మరొకడు లేడు. ఆయన ధనవంతుడు అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనము విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఎన్నో దేవుడు తనకు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, ధనగణతలు, పేరు ప్రఖ్యాతులు సమస్తాన్నిచ్చాడు. అప్పుడు కూడా దేవుణ్ణి బట్టి సంతోషించాడు, అప్పుడు కూడా దేవుణ్ణి బట్టి ఆనందించాడు, అప్పుడు కూడా ప్రభువుని మహిమపరిచాడండి. కానీ ఒక దినం వచ్చింది, అన్ని కూడా కోల్పోయాడు, సమస్తము తుడుచిపెట్టుకొని పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, తనకున్నటువంటి గొడ్లు, గోద, ఆస్తి సమస్తము కూడా పాడైపోయింది, నశించిపోయింది, చివరికి తన ఆరోగ్యము కూడా క్షీణించిపోయింది, చివరికి ఆ కురుపులతో ఆరి కాలు మలుకొని నడినెత్తి వరకు బాధాకరమైనటువంటి కురుపులతో నిండిపోయి మరి ఆ బూడిదలో కూర్చొని ఒక సిల్ల పెంకును తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు. అయినా దేవుని వదిలిపెట్టలే, దేవుని యందు సంతోషించడం మానలేదు. భార్య వచ్చింది, ఒక్కగా ఒక్కటి మిగిలింది కేవలం. ఆమె కూడా వచ్చి అంటా ఉంది, అయ్యో పోయిన వాళ్ళందరూ పోయారు, ఏమైనా నన్ను ఓదార్స్తుందేమో అనుకున్నాడు. కానీ ఆయనకు ఆ ఓదార్పు మాటలు దొరకలే. ఆమంటా ఉంది, ఎందుకయ్యా ఇంకా నువ్వు యథార్థతను వదులుకున్నావు, దేవుణ్ణి దూషించి మరణము కారాదా అని ఒక ఉచిత సలహా ఇస్తా ఉంది. ఆమెను కూడా తిట్టలేదు, తనంతా ఉన్నాడు, కేవలము ఇంతకాలము దేవుడిచ్చినటువంటి ఆ సంపదను బట్టి, అష్టైశ్వర్యాలను బట్టి మనము సంతోషించాం కదా, దేవుడు మనకు మేలు చేశాడు కదా, దేవుడు మనల్ని దీవించాడు కదా, ఆ దీవెన్ని బట్టి మాత్రమే మనం సంతోషించాలా, ఇదిగో కీడు అనుభవించకూడదా దేవుని వలన మనము అనంటూ హితోపదేశాన్ని చేస్తా ఉన్నాడు తన భార్యకు. ఎంత గొప్ప ధన్యత అండి. ఉన్నప్పుడు యోగు దేవుణ్ణి బట్టి ఆనందించాడు, ఏమీ లేనప్పుడు కూడా, చివరికి ఆరోగ్యము క్షీణించి మరణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి బట్టి ఆనందించాడు, దేవుణ్ణి బట్టి సంతోషించాడు. ఇది కావాలండి దేవునికి, ఇలాంటి వారు దేవునికి కావాలి. మనమేమో అన్ని ఉంటే సంతోషిస్తాం, అన్ని ఉంటే ఆనందిస్తాం, అబ్బా గాడ్ ఇస్ గ్రేట్ అంటాం, గ్లోరీ టు గాడ్ అంటాం. కానీ ఈ కొన్ని లేకపోయేసరికి, కొన్ని జరగకపోయేసరికి, కొంచెం కష్టం వచ్చేసరికి, కొంచెం కీడు జరిగేసరికి, కొంచెం ప్రమాదం ఎదురైనప్పుడు మనమేం చేస్తామండి? ఏం దేవుడో ఏమో, ఇంతకాలం నేను చేసిన ప్రార్థన ఏమైపోయింది, నా ఉపవాసం ఏమైపోయింది, దేవుడు నిన్ను ప్రేమించట్లేదా అని మనకు మనమే మనల్ని మనమే అసంతృప్తిలోనికి నెట్టివేసుకుంటా ఉంటాం. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది అది కాదండి. అన్ని ఉన్నా దేవుడు దేవుడే, ఏమి లేకున్నా మన దేవుడు దేవుడే. అన్ని ఉన్నా వాటినిచ్చిన దేవుని బట్టి స్తుతిస్తూ, ఆయన బట్టి సంతోషించాలి. ఏమీ లేకపోయినా దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి. ఎందుకు అంటే ఈ లోక సంబంధమైన ఏదున్నా అవి కరిగిపోయేవి, అశాశ్వతమైనవి, అవన్నీ కూడా మనం ఇక్కడ విడిచిపెట్టి పోవలసిందే. కానీ ఎప్పుడైతే ప్రభువును మనం హత్తుకుంటామో, ప్రభువును బట్టి హర్షిస్తామో, ప్రభువును బట్టి సంతోషిస్తామో, ప్రభువును బట్టి ఆనందిస్తామో, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం దగ్గర మనం ఉంటామండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా కొంతమంది భక్తుల జీవితాలకు వెళ్తే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు, ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, ఏవేవి లాభకరములై ఉండేవో వాటన్నిటిని అట పెంటతో ఎంచుకున్నాడటండి. అన్ని ఉన్నాయి. గమలియేలు పాదముల యొద్ద పెరిగాడు, ఎంతో విద్యను అభ్యసించాడు, ధర్మశాస్త్రములో మరి పారంగతుడై ఉన్నాడు. ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆయనకి ధనగణతలు చూస్తే. లోకాన్ని బట్టి అతిశయించాలంటే చాలా ఉన్నాయి పౌలు గారికి, కానీ వాటిని బట్టి సంతోషించట్లే, వాటిని బట్టి అతిశయించట్లే. పైగా ఏమంటున్నాడంటే, అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. 8వ వచనం చదివితే, నిత్యముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారండి, ఉన్నవాటన్నిటిని పెంటతో, ఉన్నవాటన్నిటిని నష్టంగా ఎవరించుకోగలరండి? అంత ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో దేవుడు ఉంచితే వాటన్నిటిని నాకొద్దు, అవి నాకు పెంటతో సమానం అని అనగలిగిన వారున్నారా లోకంలో? కాని అపొస్తలైనటువంటి పౌలు గారు అన్నారు. అందుకోసమే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అతని గురించినటువంటి సాక్ష్యాన్ని ఏమి రాయించాడు అనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఆ ధన్యత, ఆ ఘనత ఎవరికి దక్కిందండి? యేసుతో పాటు, యేసు ప్రభు వారితో పాటు, యేసు ప్రభుతో పాటు ఆయన తిరిగి ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు పడుకొని, ఆయనతో పాటు సంతోషించినటువంటి 12 మంది అపోస్తులకు దక్కని ఆధిక్యత కేవలం అపోస్తులైనటువంటి పౌలు గారికి మాత్రమే ఎందుకు దక్కింది అంటే, ఇగో అన్నిటిని పెంటతో ఎంచుకున్నాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఆయనకి ఏం కావాలి? ప్రభువు కావాలి. ఆయన సంతోషం ఏంటి? ప్రభువు. ఆయన ఆనందం ఏంటి? ప్రభువు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ సంతోషిస్తా ఉన్నాడు, ఆయన పరిచర్య చేస్తూ సంతోషిస్తా ఉన్నాడు, దేవుడికి ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను చేస్తూ సంతోషిస్తా ఉన్నాడు, అనేకులకు సువార్తను ప్రకటన చేస్తూ సంతోషిస్తా ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటన చేస్తూ కూడా ఎన్ని బంధకాలో, ఎన్ని కట్లో, ఎన్ని ఉపద్రవాలో, ఎన్ని హింసలో అయినప్పటికీ కూడా ప్రభు బట్టి సంతోషిస్తా ఉన్నాడు. అందుకే ఒక మాట రాయగలిగాడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అపొస్తల కార్యములు 16:25 చూస్తే, పౌలు సీలలు బంధింపబడ్డారు, చేతులకు బొండాలు బిగించబడ్డాయి, అయినా సరే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పాటలు పాడుతా ఉన్నారట. వాళ్ళు పాటలు పాడుతా ఉంటే ఖైదీలు వింటా ఉన్నారు. ఏమండి, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నష్టము జరగబోతా ఉంది, కీడెదుర్కోబోతా ఉన్నారు. అంతకంటే ముందే ఒక శిష్యుడు చంపబడ్డాడు, మరలా వీరకి మరణం పొంచి ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? పాటలు పాడుతారు. ఎవరు పాటలు పాడగలరండి? సంతోషంగా ఉన్నవాళ్లే కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది సంతోషము? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందము? ఎందుకు నేను ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను, మీరు ఆనందించండి అని ఒక శరసాలలో ఉండి చెప్తా ఉన్నాడు. ఏదో పంచపరమాన్నాలు తింటూ చక్కగా ఒక పంచ పట్టు పరుపు మీద పండుకున్నట్లుగా చెప్తా ఉన్నాడు అపొస్తలైనటువంటి పౌలు గారు అనంటే, ఆనందము, ఆ సంతోషము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనది, అది ప్రభువును బట్టి వచ్చిన సంతోషము, అది ప్రభువును బట్టి కలిగినటువంటి ఆనందము. అందుకే అపొస్తలైనటువంటి పౌలు గారు ఆ మాటలు చెప్పగలిగాడండి. నిజంగా మరొక వ్యక్తిని మనం చూసుకుంటే మోషే గారండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:24-26 మనము చదివినటువంటి విషయాలే, విన్న విషయాలే. నేను చదువుకుంటూ పోతే సమయం సరిపోదు గనక నేను చెప్పుకుంటా వెళ్తా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 మోషే గురించి రాయబడ్డదండి. మోషే ఫరో కుమార్తెగా పెరిగాడు. ఫరో సింహాసనము నెక్స్ట్ తనదే, ఆ రాజ్యము తనదే, ఆ అధికారము తనదే, ఆ హోదా తనదే, సమస్తము తనకే, తన చేతుల్లోనికే వస్తుంది. కానీ ఆ అధికారాన్ని కాని, ఆ సింహాసనాన్ని కాని, ఆ ధనమును కాని, ఆ గొప్ప భాగ్యాన్ని కాని ఆయన స్వీకరించలే, దాన్ని బట్టి సంతోషించలే, దాన్ని బట్టి ఆనంది అసలు నాకు అది వద్దే వద్దన్నాడు. దాన్ని అల్పకాల పాప భోగముతో పోల్చాడండి. ఏమండి, ఆయన లోకంలో ఉన్నటువంటి ఈవులను బట్టి, ఆ ధనాన్ని బట్టి, ఆ యొక్క ఆ కిరీటాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి, ఆ రాజకుమారుడు అనబడే హోదాన్ని బట్టి కనుక ఒకవేళ సంతోషించేవాడైతే, ఆనందించేవాడైతే ఆయన అది వదిలిపెట్టి, ఇగో మనము చదివినట్లయితే ఫరో కుమారుడని ఒప్పుకునుటకు ఆయన ఒప్పుకోలేదట. ఎందుకు? ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించాడు, శ్రమను కోరుకున్నాడు, దరిద్రాన్ని కోరుకున్నాడు, ఎందుకు అంటే ఈ లోకము ఎన్నదగినది కాదు, ఈ లోకము గతించిపోయేది, ఈ లోకం అశాశ్వతమైనది. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఈ లోకములో ఉన్న వాటినైనను వేటిని మీరు ప్రేమించొద్దు, అవి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, అవన్నీ వెళ్లిపోతాయి, కాని ప్రభువు చిత్తము జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడన్న వాక్యము చెప్పబడ్డది. అందుకే వాటి మీద దృష్టి ఉంచలేదు మోషే గారు. కేవలము దేవుణ్ణి బట్టే శ్రమ వచ్చిందా, ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుణ్ణి బట్టి సంతోషించారు. ఏమండి, దేవుడు పిలిచి రా మోషే, ఇదిగో నా ప్రజలను విడిపించు, నేను నిన్ను పంపుతున్నాను అనంటే ఆయనకి ఎన్ని శ్రమలు, సనిగేవారు, గునిగేవారు, తూలనాడేవారు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆ యొక్క 40 సంవత్సరాల ఆ ప్రయాణంలో. అయినా సరే ఎక్కడ కూడా ఆయన ఆ లోకంలో ఉన్న వాటిని బట్టి, ఆ లేని వాటిని బట్టి బాధపడలే. ప్రభువును పంపిన ప్రభువును బట్టి, పిలిచిన ప్రభువును బట్టి, అప్పగించిన ప్రభువును బట్టి సంతోషించాడు, సమస్తాన్ని చేసి ముగించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇకపోతే దానియేలు జీవితానికి వస్తే, దానియేలు కూడా సింహపు బోనులోనికి వెళ్లడానికి ఇష్టపడ్డాడు, సింహపు బోనులో ఉండడానికి ఇష్టపడ్డాడు తప్ప ప్రార్థన మానుకోవడానికి ఇష్టపడలే. ఎందుకండి, ఆ ప్రార్థనే అతని సంతోషము, ప్రభువే అయిన సంతోషము, ప్రభుతో మాట్లాడడం సంతోషము, ప్రభుతో ముచ్చటించడం సంతోషము, ప్రభుతో ఉండుట సంతోషము. అందుకోసమే నువ్వు ప్రార్థన చేస్తే సింహపు బోనులో వెయ్యబడతావని తెలిసినా యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము, ఎందుకు లేదు ఆ ప్రాణ భయం అనంటే, వాళ్ళు లోకాన్ని బట్టి సంతోషించట్లేదండి, వాళ్ళు లోకంలో వచ్చిన శ్రమలను బట్టి బాధపడట్లేదండి, కేవలము ఆ శ్రమలను కూడా సంతోషముగా స్వీకరిస్తూ ప్రభువును బట్టి ఆనందిస్తున్నాడు. కనుకనే సింహాల బోను ఏమైపోయిందండి, సంతోష నిలయమైపోయింది. నమిలి మింగేయాల్సినటువంటి సింహాలు నోర్లు మూసుకొని చూస్తా ఉన్నాయి. ఇకపోతే శత్రకు మేష అభెజ్ఞగోలను మనం పరిశీలన చేస్తే వాళ్ళు కూడా అంతే. నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను చేపించి దానికి మాత్రమే మొక్కాలని ఒక శాసనం పెట్టాడు, కానీ శత్రకు మేషకు అభెజ్ఞగోలు మొక్కట్లే, మొక్కకపోతే అగ్నిగుండము ఫలితము. వీళ్ళు మొక్కట్లేదని తెలిసి ఇంకా 7 అంతల అగ్నిగుండాన్ని హెచ్చు చేసి వారిని అందులో పడేయడానికి ఇష్టపడ్డాడు రాజు. అందులో పోవడానికైనా ఇష్టపడ్డారు తప్ప నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ మేము మొక్కమన్నారు. ఏంటి వాళ్ళ యొక్క సంతోషం అంటే దేవుడే, అది కాదు, లోకము కాదు, లోకములో ఉన్నవి కాదు. ఎంత ధైర్యం, ఎంత తెగువండి, ఎంత ఆనందం అండి. అందుకే ప్రభువులో ఉంటే చెప్పన సత్యంగాని మహిమాయుక్త మైనటువంటి సంతోషాన్ని మనం పొందుకుంటామని భక్త సింగ్ గారు తన యొక్క పుస్తకంలో రాస్తే నేను చదివానండి. నిజమే, ఆయనకెందుకు అంత ఘనత దక్కింది అనంటే, ఆయన ఎక్కడ సంతోషాన్ని అనుభవించాడట, క్రీస్తులోనే, క్రీస్తు దగ్గరే, ఆయన పాదాల దగ్గరే. చెప్పన సత్యం, లోకములో ఎవ్వరు ఇవ్వలేని సంతోషము, ఎక్కడ దొరకని సంతోషము కేవలము ప్రభువులోనే పొందుకున్నాడు. సాధు సుందర్ సింగ్ కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, ఇలాంటి చాలా మంది భక్తులు దేవుని యందు సంతోషించారు, దేవుని బట్టి ఆనందించారు, దేవుని బట్టి సంతోషించారు, దేవుని మాటల ప్రకారము ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, ప్రభువుని వెంబడిస్తూ, ప్రభుతో సహవాసము చేస్తూ, ప్రభు యొక్క మాటలను అనేకులను పంచుతూ, ప్రభువిచ్చినటువంటి రక్షణను బట్టి, ప్రభు కలగజేసినటువంటి వాళ్ళకి కలగజేసినటువంటి సేఫ్టీని బట్టి వాళ్ళు దేవుణ్ణి సంతోషించారండి. శక్తి లేకపోయినా స్తుతించారు, సంతోషించారు. ఒకసారి మనము ప్రసంగి గ్రంథం ఒకసారి వెళ్దామండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఒక హెచ్చరిక మాట రాయబడ్డదండి. ప్రసంగి గ్రంథము, ఎవరైనా లోకంలో సంతోషించని వారు ఉండరండి. సంతోషించాలి, ఆనందించాలి, కలిగిన దానితో తృప్తిగా ఉండాలని కోరుకుని వారు ఎవరు ఉండరు. కానీ నీవు సంతోషిస్తున్న సంతోషం దేన్ని బట్టి, ఆ నువ్వు సంతోషిస్తున్నటువంటి సంతోషం అది ఎంతకాలము? ఒకసారి మాట చదువుదామా. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ యవనమును బట్టి సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉంచుకొని నిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. సంతోషిస్తా ఉన్నావా? ఆనందిస్తూ ఉన్నావా? ఆనందించు, సంతోషించు, ఎంత చేస్తావో చెయ్యి. కానీ జాగ్రత్త సుమా, నువ్వు దేన్ని బట్టి సంతోషించావో దాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు, నువ్వు లెక్కలోనికి రాబడతావు అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవజనమా, ఒకప్పుడు లోకంలో సంతోషించాం, ఒకప్పుడు లోకంలో ఆనందించాం, ఒకప్పుడు తిండిని భర్తను బట్టి సంతోషించాం, పేరు ప్రఖ్యాతలు బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, విలాసవంతమైన జీవితాన్ని బట్టి సంతోషించామేమో. కానీ ఇక్కడ కూడా ఈ 2025 సంవత్సరంలో ఇంకా అదే బాణిలో, అదే బాటలో, అదే కోవలో మనం వెళ్తే దేవుడు బాధపడతాడండి. ఈ లోకాన్ని బట్టి కాదు మనము సంతోషించవలసింది. ఒకవేళ అలా సంతోషపడితే రేపొద్దున ఖచ్చితంగా మనకు తీర్పు తప్పదు, ఖచ్చితంగా మనకు పనిష్మెంట్ తప్పదు. ఇంకొక మాట చదివితే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, సంతోషిస్తా ఉన్నారు, చెట్లు నాటుకుంటున్నారు, ఆనందిస్తా ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుని బట్టి సంతోషించడం మానేశారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, మీరు చెట్లను నాటుతా ఉన్నారు కదా, అవి పండట్లేదు కదా, ఎంతో కష్టపడుతున్నారు కదా, ఆ కష్టము సిల్లు సంచుల వేసినటువంటి దారిలాగా ఉంటా ఉంది కదా. ఎందుకు అనంటే మీరు నన్ను విడిచిపెట్టారు, నన్ను బట్టి సంతోషించడం లోకాన్ని బట్టి, లోకాశలను బట్టి, లోక వ్యామోహాలలో మీరు సంతోషిస్తా ఉన్నారు. కనుక నన్ను బట్టి మీరు సంతోషించే వారు లేరు కాబట్టి మీకు అలా జరుగుతుంది అంటున్నా. నిజమే, హగ్గయి గ్రంథం మనం ఒకసారి చదివితే నిజంగా ఎంత గుణపాఠం ఉంటుందో. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనం కూడా ఒక మాట సెలవిస్తా ఉంది. వాళ్ళట ఇజ్రాయేలు ప్రజలంట జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి నీరు నిలవని తొట్లను 2 తొలిపించుకున్నారట. అంటే దేవునిలో ఉండవలసిన వారు, దేవుని బట్టి సంతోషించవలసినటువంటి వారు, దేవుని బట్టి ఆనందపరచవలసిన వారు, దేవుని కార్యాలను బట్టి స్తుతిస్తూ ముందుకు సాగవలసిన వారేం చేస్తా ఉన్నారు, జీవాధిపతిని పక్కన పెట్టేశారు. లోకాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నారు, లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తా ఉన్నారు, వాటినే చూస్తా ఉన్నారు, వాటి కొరకే పరిగెత్తుతా ఉన్నారు. దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో, దేవుని గుర్తించలేనటువంటి స్థితిలో, దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో, దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉంటా ఉంటే దేవుడు అక్కడ వాపోతా ఉన్నాడు. ఒకవేళ మన స్థితి కూడా అలానే ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొంతమంది భక్తులున్నారు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో. నెబుకద్నెజర్ రాజు మనందరికీ తెలుసండి. నెబుకద్నెజర్ రాజు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో అధికారాన్ని బట్టి, పీఠాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అయ్యో ఇదంతా కట్టించింది నేనే కదా, నా జ్ఞానమే కదా అని కేవలం మనసులో అనుకున్నాడండి. పెదవులు దాటి బయటికి రాలే. దేవుడు పశువులతో గడ్డి మేపించాడు. దేవుడు నాకు ఇంత ఘనతనిచ్చాడే, ఈ ఘనత దేవుడిచ్చింది కదా, ఈ రాజ్యము దేవుడిచ్చింది కదా, ఈ అధికారము దేవుడిచ్చింది కదా, ఈ పీఠము దేవుడిచ్చింది కదా అని దేవుని బట్టి సంతోషించడం మానేశాడు. ఉన్న వాటిని బట్టి సంతోషించడం మొదలుపెట్టాడు. ఒక పశువులాగా గట్టిమేశాడు. దేవుడు ప్రజలలో నుంచి వెళ్లగొట్టాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి అండి. మరొకరున్నారు రాజు, ఫరో రాజు. ఎంతో నైతిక విలువలు కలిగినటువంటి, ఎంతో గొప్ప జ్ఞానము కలిగినటువంటి దేశం అండి అది. తన సైన్యాన్ని బట్టి, తన రథాలను బట్టి, తన గుర్రాలను బట్టి, తనకు కలిగిన స్థితిగతులను బట్టి, అతను కట్టించినటువంటి ఆ పురాలను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. చివరికి దేవుణ్ణి ఏమన్నాడో తెలుసండి, యెహోవా ఎవడు ఆయన్ని నెరుగను, యెహోవా ఎవడో చూపించాడు దేవుడు అతనికి. నిజమేనండి, దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి బట్టి ఆనందించకపోతే, దేవుణ్ణి మరిస్తే, దేవుణ్ణి విడిస్తే, దేవుణ్ణి పక్కన పెడితే, దేవునికి దూరమైతే, నెబుకద్నెజర్ రాజు విషయంలో ఏం జరిగింది, ఇదిగో ఫరో రాజు విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సీసం వలె మునిగిపోయారండి, ఒక్కరు కూడా బ్రతికి పట్టకట్టలే. గొల్లియాతు తనకున్నటువంటి ఎత్తును బట్టి, తనకున్న పొడుగును బట్టి, తన ఆకారాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తన బలమును బట్టి, నేనే వీరుని, నాకంటే మరొక వీరుడు లేదని గర్వించాడు, అతిశయించాడు. దేన్ని బట్టి? దేవుడు ఎంతో చక్కటి బలాది బలాన్ని, శక్తిని, చక్కటి ఈ స్థితిగతులనిస్తే దేవుని ప్రజల మీదనే సవాలు విసిరాడు, దేవుని ప్రజలనే తిరస్కరించాడు, దేవుని ప్రజలకే వ్యతిరేకంగా నిలిచాడు. ఏమైపోయిందండి? ఒక చిన్న రాయి అంత అజానుభావుడు, ఆరు ముళ్ళ జానుడైనటువంటి అజానుభావుడు చిన్న బాలుడు చేతిలో ఏమైపోయాడు, హస్తమైపోయాడు. ఈయన ఎందుకు అంటే దేవుణ్ణి స్తుతించినందున, దేవుని బట్టి సంతోషించినందున, దేవుణ్ణి తిరస్కరించినందున, దేవునిపై తిరుగుబాటు చేసినందున, దేవుని ప్రజలపై నేల కొరిగిపోయాడు. ఇకపోతే రాజుకు బెల్షాజరు తన తండ్రి దేవుడెవరు, దేవుడు ఎంతటి గొప్పవాడు, దేవుడు ఏం చేయగలడు అని తెలుసుకొని, ఇదిగో శత్రుకు మేషకుల దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడని తిరగ శాసనాలు తిరిగి రాయించాడు, ఆ దేవుని మాత్రమే పూజించాలని ఒక శాసనం చేశాడు. అలాంటి రాజు తర్వాత రాజైనటువంటి బెల్షాజరు ఏం చేశాడండి, చక్కగా తండ్రి చనిపోయాడు, రాజ్యమేనకొచ్చింది, ఆ రాజ్యాన్ని బట్టి అతిశయిస్తూ గర్విస్తూ చక్కగా ఉపపత్నులతోనూ చాలా మందితో కలిసి ద్రాక్షారసము తాగుతూ చిందులు వేస్తా ఉన్నారు, తూలుతా ఉన్నారు, లోకంలో సంతోషిస్తా ఉన్నారు. పైపెచ్చు యెరూషలేములో ఉన్న పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు తెప్పించి అందులో మద్యము సేవిస్తా ఉన్నారు. దేవుణ్ణి బట్టి సంతోషించక, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సింహాసనాన్ని బట్టి దేవుడిచ్చిన సింహాసనము, దేవుడిచ్చిన రాజ్యము, అది దేవుడిచ్చిందని దేవుణ్ణి బట్టి సంతోషించక వాటిని బట్టి సంతోషించాడు. చివరికి లెక్క తూచాడు దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవజనమ, మనం కూడా ఎవరి వలె ఉంటా ఉన్నాం? దేవుణ్ణి బట్టి సంతోషించేవారిగా, దేవుణ్ణి బట్టి ఆనందించేవారిగా ఉంటా ఉన్నామా? లేకపోతే దేవుడు కలగజేసినటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి సంతోషించేవారిగా ఉంటా ఉన్నామా? పరిశుద్ధ బైబుల్ గ్రంథములో ఒక ధనవంతుడున్నాడు. లూకస్వార్త 12వ అధ్యాయంలో దేవుడు కాలాలను ఋతువులను అన్ని సక్రమపరిచి చక్కటి పంట చేతికొస్తే, ప్రభా ఇంత పంటను నాకిచ్చావు, ఇంత ఆశీర్వాదం నాకిచ్చావు, ఇంత దీవెన నాకిచ్చావు ప్రభా అని చెప్పి దేవుణ్ణి బట్టి సంతోషించక, దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించక, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము సుఖించుము అన్నాడు. చివరికి ఏమైపోయాడండి, వాటన్నిటిని కూడా కోల్పోయాడు, తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. నేడు మనము కూడా ఒకవేళ అలా ఉన్నామేమో, దేవుడు మన పట్ల తన కృప చూపించి, తన ప్రేమ చూపించి, తన వాత్సల్యతను చూపించి, దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని 2025వ సంవత్సరంలో మనకిస్తే, ఒకవేళ మనము దేవుడు కలగజేసిన వాటిని బట్టే సంతోషిస్తూ ఆనందిస్తూ అవే సర్వస్వం అనుకుని ప్రభువుని పక్కన పెడతా ఉన్నామేమో, ప్రభు పనిని పక్కన పెడతా ఉన్నామేమో, ఆయన బట్టి సంతోషించక వాటిని బట్టి సంతోషిస్తా ఉన్నామేమో, ఒకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుని సరి చేసుకుందాం. ఒకసారి ఒక మాట చదవాలని నేను ఆశపడతా ఉన్నానండి, సమయం అయిపోతా ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదవాలండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వచనము. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. చూసారండి, ఎందుకు మనము దేవుణ్ణి బట్టి సంతోషించలేకపోతా ఉన్నాం? దేవుడు ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని మేలులు చేసినా, ఇంకా ఇంకా కావాలని లోకంలోనే దాహం ఎందుకు మనకు అవుతా ఉంది? దేవుని దాహాన్ని మనము, దేవుణ్ణి ఎందుకు దాహం కొనలేకపోతా ఉన్నాము? ఎందుకు ఆయన సంతోషపరచలేకపోతా ఉన్నామంటే, ఇంకా మనము శరీర స్వభావమే మనలో ఉంది, ఇంకా లోకస్తులుగానే ఉన్నాం మనం, ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నాం మనం, ఆత్మ సంబంధులుగా పర సంబంధులుగా లేకపోవడాన్ని బట్టి లోకాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాం తప్ప దేవుణ్ణి బట్టి సంతోషించలేకపోతున్నామని వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే మరొక మాటను మనం చదివితే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము 2వ భాగాన్ని చదివితే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం 2వ భాగము. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఎందుకు ప్రభువుని ఆనందపరచలేకపోతున్నాం? ప్రభువుని బట్టి, ప్రభువుని బట్టి ఎందుకు సంతోషించలేకపోతాం? ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన సన్నిధిలో గడపడాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని ప్రచురించడాన్ని బట్టి, ఆయన చేయమన్న సేవ చేయడాన్ని బట్టి సంతోషించక, ఇంకా లోకంలో ఉన్న వాటిని బట్టి ఎందుకు మనం సంతోషిస్తా ఉన్నామనంటే, ఇగో ఆయనను ప్రేమించిన వారముగా మనం ఉండట్లే, ఆయన నామాన్ని ప్రేమించిన వారిగా ఉండట్లే, అందుకోసమే ఆయన గూర్చి మనం ఉల్లసించలేకపోతున్నాం, సంతోషించలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం, ఇంకా లోక సంబంధులు గాని, శరీర సంబంధులు గాని, లోకాన్ని ఆశించే వారిగానే, ఇంకా లోకంలో ఏదో కావాలి, ఇంకా అన్ని పొందుకోవాలని తృప్తి లేని జీవితాలు జీవిస్తుండడం వలనే ప్రభువుని బట్టి మనము సంతోషించలేకపోతా ఉన్నాం. మనం చూసినటువంటి భక్తులను మనము చూస్తే, దావీదు గాని, సౌలు గాని సౌలు అపోస్తలైనటువంటి పౌలు శీలలు కానీ శద్రకు మేషకు అభెజ్ఞవోళ్ళు గాని మోషే గాని వీళ్ళందరూ కూడా కేవలము వాళ్ళు దేవుడిచ్చిన వాటిని బట్టి కాక లోకంలో ఉన్న వాటిని బట్టి కాక వాళ్ళు కలిగినటువంటి ఆ స్థితిని బట్టి కాక కేవలము దేవుణ్ణి బట్టి మాత్రమే సంతోషించారు. ఇక నెబుకద్నెజరు అలాగే ఫరోరాజు గొల్యాతు బెల్షాజర్ వీళ్ళందరూ ధనవంతుడు దేవుడు కలగజేసిన వాటిని బట్టి దేవుని పక్కన పెట్టి దేవుడు కలగజేసిన వాటిని బట్టి సంతోషించారు. కనుకనే వారు నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ ప్రభువును బట్టి సంతోషించిన వారు ప్రభువును బట్టి ఆనందించిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు ఆయన యొక్క రాజ్యాన్ని పొందుకోగలిగారు. ఏమండి ఎన్ని రోజులున్నా ఏదో ఒక రోజున మనం ఈ యొక్క లోకయాత్రను ముగించవలసిన వారమే ప్రభు దగ్గరకు వెళ్లవలసిన వారమే. అయితే వెళ్తామా లేదా వెళ్ళాలి అనుకుంటే లోకంలో వాటిని పక్కన పెడదాం ప్రభువుని బట్టి సంతోషిద్దాం ప్రభువుని బట్టి ఆనందించిద్దాం. ప్రభు ఒక సహవాసం ఏర్పరిచాడు చక్కటి ప్లాట్ఫారం ఇచ్చాడు చక్కటి దైవజనులు ఇచ్చాడు ఎన్నో మంచి మాటలు ప్రభు తన ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ సేవా పరిచయను బట్టి సంతోషించేవారుగా ఈ సహవాసాలను బట్టి సంతోషించేవారుగా దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి సంతోషించేవారుగా ఆ భారం తీసుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి సంతోషించేవారుగా దేవుని పని చేస్తూ దేవుణ్ణి బట్టి సంతోషించేవారిగా దేవుని వైపు ఆత్మలను పట్టి రక్షించేవారిగా ఉంటూ సంతోషపడేవారిగా మనం ఉండాలి. ఒకవేళ ఆ కోవలో ఆ త్రోవలో మనం వెళ్తా ఉన్నప్పుడు ఒకవేళ నిందలు అవమానాలు శ్రమలు కష్టాలు రావచ్చు అయినా సరే వాటిలో కూడా దేవుణ్ణి బట్టి సంతోషించు. ఆయన అంటాడు కదండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు మిమ్మల్ని హింసించి వారి కొరకు మిమ్మల్ని మీకు హింస వస్తుంది కష్టం వస్తుంది అయినా సరే వాటి వైపు చూడొద్దు వాటిని బట్టి సంతోషించమన్నాడు. పరలోక రాజ్యం మీదన్నాడు. మనకు కావలసింది పరలోక రాజ్యము మనకు కావలసింది ప్రభువు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఆయన్ని బట్టి సంతోషిద్దాం ఆయన్ని బట్టి ఆనందిద్దాం. ప్రభువు తదుపరి మనకివ్వబోతున్నటువంటి మేలులు ఆశీర్వాదాలను బట్టి ప్రభువును స్తుతిద్దాం ప్రభువును గొప్ప చేద్దాం. ఆ పరలోక రాజ్యంలో చేరిన భక్తుల అందరితో పాటు మనం కూడా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి.